नमः शिवाभ्याम नव यौवनाभ्याम परस्पराश्लिष्ट वपुर्धराभ्याम नयेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। కార్తీక మాసంలో 10వ రోజు కార్యక్రమంలో ఒకప్పుడు అడుగు పెట్టేశాము. ఈ 10వ రోజు ఏం చేయాలి, ఆ తర్వాత ఏ కథ వినాలి, అవి ఇప్పుడు తెలుసుకుందాం. 10వ రోజు సూర్యోదయానికి ముందు లేచి పవిత్ర స్నానాన్ని ఆచరించాలి. నదులు ఉన్నవాళ్ళు నదులలో స్నానం చేయండి, కాలువలు దగ్గరలో ఉంటే కాలువలకు వెళ్ళి స్నానం చేయండి, చెరువులు పెద్ద పెద్దవి ఏవైనా ఉంటే అటువంటి చోట చేయండి, ఏమీ లేకపోతే ఇంట్లో అయినా పర్వాలేదు. మీరు స్నానము చేస్తున్న నీటిని గంగా యమున గోదావరి వంటి జలముగా భావించి, నదీ జలంగా భావించి పవిత్రంగా సంకల్పం చెప్పుకు స్నానం చేస్తే ఆ స్నానము కూడా నదీ స్నానముతో సమానమైన ఫలితమే ఇస్తుంది. స్నానానంతరం విభూతి కానీ ఊర్ధపుండ్రాలు కానీ కుంకుమ కానీ ధరించాలి. ఈరోజు పసుపచ్చని పువ్వులతో గన్నేరు పువ్వులు, సువర్ణ గన్నేరు అంటారు, ఇలాంటి నిజానికి కొన్ని కొన్ని పేర్లు వ్యవహారికలలో వాడతాం, కానీ సువర్ణ సంస్కృతం, గన్నేరు తెలుగు, అయినా ఆ చెట్టును సువర్ణ గన్నేరనే పిలుస్తారు. నిజానికి సంస్కృతంలో కరవీర పుష్పం అంటాం గన్నేరుని. సమాసం చేసేటప్పుడు సువర్ణ కరవీర అనాలి, కానీ పరంపరగా సువర్ణ గన్నేరు అనే ఒక పదం వ్యవహారికంలోకి వచ్చేసింది. మొత్తం మీద ఏమైనా ఇలాంటి పసుపు రంగులో ఉన్న పువ్వులతో 10వ రోజు ఈశ్వరుణ్ణి పూజించిన వాడు వాడు వస్త్రాలకి బంగారానికి లోటు లేకుండా ఉంటాడు. కొంతమందికి చిన్నప్పటి నుంచి యోగం అని ఉంటుందన్నమాట, ఎప్పుడూ మంచి బట్టలే ఉంటాయి వాళ్ళకి. తరచుగా కొత్త బట్టలు కుట్టించుకుంటూనే ఉంటారు, కట్టుకునే బట్టలు కూడా ధగధగలాడిపోతూ ఉంటాయి. చింకి గుడ్డలు, మాసిపోయిన గుడ్డలు కట్టుకునే దౌర్భాగ్యం ఉండదు కొందరికి. కొంతమందికి ఒళ్ళంతా ఆభరణాలు ధరించే యోగం ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఉంగరాలు, బంగారాలు, గొలుసులు, పులుసులు, కిరీటాలు, కుండలాలు ఇవన్నీ ధరిస్తున్నారంటే దీనికి మూల కారణం ఏమిటో తెలుసా? మంచి బట్టలు, నగలు ఈ రెండు స్త్రీకి కానీ పురుషుడికి కానీ లభిస్తున్నాయంటే వాడు పూర్వజన్మలో కార్తీక మాసంలో 10వ రోజున శివుణ్ణి పసుపు పచ్చని పువ్వులతో పూజించి ధరించినవాడు. మీరు కూడా కార్తీక మాసంలో 10వ రోజున పసుపు పచ్చని పువ్వులతో, అంటే గన్నేరు పూల వంటి పువ్వులతో శివుణ్ణి పూజించండి. మీకే తెలుస్తుంది, కొద్ది రోజులు పోయాక క్రమక్రమంగా బట్టలు, నగలు అమృతాయి, సుఖంగా బతకచ్చు వాటితోటి. ఇంకా ఈరోజు నేయిని దానం చెయ్యండి. నేతిని 10వ రోజున ఆవు నేతిని కానీ గేదె నెయ్యి కానీ రెండింటిలో ఏదైనా పర్వాలేదని చెప్పారండి. దానం చేయడానికి మాత్రం 2 నెయ్యిలు పనికొస్తాయి. ఆవు నెయ్యి, గేదె నెయ్యి కూడా దానం చేయడానికి పనికొస్తుంది. దీపారాధనకి మాత్రం ఒక్క ఆవు నెయ్యి మాత్రమే పనికొస్తుంది. గోఘృతంతో దీపారాధన చేయాలి. ఒకవేళ ఆవుని ఎక్కువ లభించకపోతే అందులో కొంచెం ఏ గేదె నెయ్యో లేకపోతే నువ్వుల నూనె ఇవన్నీ కలుపుకోవచ్చు. కార్తీక మాసంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం ఎప్పుడూ మంచిదే, దానివల్ల నష్టం లేదు, అది ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈరోజు ఆవు నెయ్యి గనక లేక గేదె నెయ్యి కానీ దానం చేస్తే ఒక మంచి పండితునికి, అటువంటి వాడికి వంశాభివృద్ధి కలుగుతుంది, పిల్లలు బాగుపడతారు, సుఖంగా ఉంటారు. చీటికి మాటికి దగ్గు, ఆస్మా, ఆయాస రోగాలతో బాధపడేవాడు ఈరోజు కందిపప్పు, నెయ్యి ఈ రెండింటిని సూర్యాస్తమయ సమయంలో కానీ లేక సూర్యోదయ సమయంలో కానీ దానం చేస్తే అటువంటి వాడికి ఆ రోగములు క్రమంగా తొలగిపోతాయి. 10వ రోజున శివాలయంలో 9 లేక 18 లేక 27 ఈ సంఖ్యతో ప్రదక్షిణ చేయాలి. అదే విష్ణువాలయంలో అయితే 12 కానీ 24 కానీ 36 కానీ లేక 108 కానీ ప్రదక్షిణలు చేయటం చాలా మంచిది. ఈ రోజున గంగానది, యమునా నది ఇలాంటి నదీ తీరాల నుంచి ఏ నదీనా పర్వాలా, ఇంత మట్టి పట్టుకొచ్చి దాని ఇంట్లో తులసి కోటలో వేయండి. మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోటలో ఇంత మట్టి వేయండి. నదీ తీరము నుంచి తేబడిన మట్టి అది ఎంత గొప్పదో తెలుసా, భూదానంతో సమానం. గోదావరిలో స్నానం చేసాం, అక్కడ నుంచి ఇంత మట్టి తీసుకొచ్చాం, లేక యమునులో స్నానం చేసాం, ఇంత మట్టి తెచ్చాం, గంగలో స్నానం చేసాం, ఇంత మట్టి తెచ్చాం, ఆ మట్టిని మన ఇంట్లో ఉన్న తులసి కోటలో వేస్తేట అది భూదానంతో సమానం, అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు వంకాయ, కొబ్బరికాయ ఈ రెండు తినకండి. పదవ రోజు వంకాయ కూర కానీ లేక కొబ్బరి పచ్చడి లేక కొబ్బరి పులుసు కొబ్బరి కలిపినటువంటి ఆహారం కానీ తినడం నిషేధం. ఈరోజు మరొక విషయం కూడా చెప్పాడు, మసాలాలు తినకండి. పదవ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయ తినకండి, ఇవి నిషేధం. పదవ రోజు ఏ పరిస్థితుల్లోనూ ధూమపానం చేయకూడదు, పొగ పీల్చకూడదు. ఈ నియమములు పాటిస్తే అటువంటి వాడు నరకమునకు పాడు. ఈరోజు మధ్యాహ్నం కానీ లేక సాయంత్రం కానీ కార్తీక పురాణంలో ఇప్పుడు నేను చెప్పబోయే తక్కిన కథ వినాలి. ఇది అజామిడుని పూర్వజన్మ వృత్తాంతం. మనం 8వ భాగంలో 9వ రోజు కార్యక్రమంలో కూడా అజామిళుడి కథ చెప్పుకున్నాం కదా. అజామిళుడు కన్యాకుబ్జంలో పుట్టిన ఒక దౌర్భాగ్యుడు, చివరికి నారాయణ నామస్మరణం తన కొడుకు వంకతో చేశాడని అప్పుడు విష్ణుదూతలు ఆయనకు ఆయువిచ్చారని, అప్పుడు విష్ణుదూతల యొక్క అనుగ్రహంతో ఆయన మిగతా 10 ఏళ్ళు జాగ్రత్తగా గడిపాడని, దాంతో వైకుంఠానికి వెళ్ళాడని చెప్పుకున్నాం. ఇప్పుడు యమకింకరులు ఏం చేశారా తదనంతర కథను బట్టి ఇప్పుడు చెబుతున్నాను. యమకింకరులు 7 ముఖాలతో యమలోకానికి వెళ్ళారు, యమధర్మరాజు గారికి నమస్కరించారు. ప్రభు సమవర్తి, మమ్మల్ని క్షమించు, నువ్వు చెప్పిన పని చేయలేకపోయాం, నీ పని మేము చెయ్యలేము కూడా అన్నారట వాళ్ళు. అప్పుడు ఆయన తెల్లబోయి ఏం జరిగిందంటే అప్పుడు వాళ్ళు విషయం చెప్పారు. పరమనీచాతి నీచుడైన నిరంతర మద్యపానలోలుడు దాసి స్త్రీ సాంగత్యంతో జీవితం గడిపిన వాడు అయిన అజామీళుని దగ్గరికి మేము వెళ్ళాం. ఆ దుర్మార్గుడి ప్రాణం తీయబోతూ ఉంటే ఎక్కడి నుంచో సుందరాకారులు ఇద్దరు వచ్చారు. వాళ్ళు వైకుంఠ దూతలట, పుణ్యశీలుడు సుశీలుడు అని పిలువబడతారట వాళ్ళు. వాళ్ళు వచ్చి తమ మహాపరాక్రమంతో తేజస్సుతో మమ్మల్ని తన్నారు, ఆ యమపాశాలు కత్తిరించారు. అసలు వాళ్ళు ఎదురుగుండా మేము నిలబడలేకపోయాం, వాళ్ళ కాంతి అంత గొప్పగా ఉన్నది, మేము వాళ్ళని చూస్తే వణికిపోయాం. అసలు నువ్వు రాజువా లేక వాడు రాజులా, ఈ లోకానికి ఎంతమంది ధర్మరక్షకులుంటారు, శాసనం యముడు చేస్తాడని, ఆ యమశాసనాన్ని భూలోకంలో అమలు చేస్తారని మేమెంత పూర్వం అనుకునేవాళ్ళం. ఇప్పుడు నీ శాసనం కూడా చెల్లుబాటు కాకుండా పోయింది అనగానే ఆయన తెల్లబోయి దివ్య దృష్టితో చూసి అసలు విషయం కనిపెట్టాడు. నాయనలారా, నిజానికి నా శాసనమే భూలోకంలో చెల్లుబాటు అవుతుంది, నేను చెప్పిన ప్రకారంగా ఏది అధర్మం ఏది ధర్మం తెలుసుకుని మానవులు నడుచుకోవాలి. ధర్మం చేసేవాళ్ళ జోలికి మనం వెళ్ళం, అధర్మ పురుల్ని మన లోకానికి తీసుకొచ్చి కఠోరంగా వాళ్ళని శిక్షించి తిరిగి భూలోకంలో వాళ్ళకి జన్మ ఇవ్వడానికి బ్రహ్మ దగ్గరికి పంపుతాం. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది సామాన్య ధర్మం. ధర్మ సూక్ష్మం అని ఒకటి ఉన్నది, అదేమిటో తెలిసిన, కార్తీక మాసంలో నెల్లాళ్ళు భక్తి శ్రద్ధలతో పొద్దుటే లేచి తలారా స్నానం చేసిన వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని శ్రీమన్నారాయణుడు శివుడు ఈ ఇద్దరూ కలిసి ఒక గొప్ప శాసనం చేశారు. అవి ధర్మ సూక్ష్మాలు. మనందరికీ కూడా ప్రభువులు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తుల్లో కూడా శివకేశవులు అత్యంత అధికులు. వాళ్ళ శాసనమే అసలు శాసనం. వాళ్ళు చెప్పినట్టుగా మేము నడుచుకుంటాం, వాళ్ళ ద్వారా మేము పదవులలో నియమింపబడ్డాం. కార్తీక మాసంలో స్నానాలు చేసేవాళ్ళు, కార్తీక మాసంలో మాట వరుసకైన శివాలయంలో దీపం వెలిగించేవాళ్ళు, కార్తీక మాసంలో స్వయంపాక దానం చేసేటటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు పొరపాటును కూడా నరకానికి రాకూడదు. భక్తితో పద్మాకర్ గారు లాంటి పుణ్యాత్ములు చెప్పే కార్తీక పురాణాన్ని వినేటటువంటి వారిని మన లోకానికి తీసుకురాకండి. అసలు ఇంతెందుకు? కొడుకు వంకతో అయినా, బంధుత్వంతో అయినా, ప్రీతితో అయినా, భీతితో అయినా, శత్రుత్వంతో అయినా నారాయణ అని నారాయణ నామస్మరణం చేసేవాళ్ళు మన లోకానికి తీసుకురాకూడదు. పద్మనయను మీది భక్తి యోగం వెల్ల ముక్తి యోగమనుచు మొదలెరుంగు వారి 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 జేరిన వారి త్రోవ పోవ వలదు దూతలారా. శ్రీమన్నారాయణుడి మీద భక్తి కలిగి ఉంటే చాలు, నారాయణ నారాయణ అని నామస్మరణం చేస్తూ నారాయణుణ్ణి నేను నమ్మాను, ఆయన మీద నాకు భక్తి ఉంది అన్నటువంటి వాడు ఉన్నాడే వాడు మహాయోగ జాతకుడు. ఆయన మీద భక్తే ముక్తి. శ్రీ మహావిష్ణువు మీద భక్తి కలిగితే వాడికి ముక్తి వచ్చి తీరుతుంది. ఈ విధంగా నారాయణ భక్తి ముక్తి యోగమని గ్రహించినటువంటి వాళ్ళ జోలికి ఎప్పుడు వెళ్ళకండి. వాళ్లే కాదు, వాళ్ళ బంధువుల జోలికి కూడా వెళ్ళకండి, ఆ బంధువుల జోలికి కూడా వెళ్ళకండి. ఇప్పుడు పద్మాకర్ గారు పురాణం చెబుతుంటే మీరు విన్నారనుకోండి, మీరు మీతో పాటు మీ పక్కనున్న వాళ్ళు, వాళ్ళు శ్రద్ధతో వినకపోయినా పర్వాలా, కనీసం పక్కనున్నారుగా, ఆ పక్కనున్న వాళ్ళు పక్కనున్నటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళ జోలికి కూడా వెళ్ళొద్దన్నాడు ఏముడు. అందుకే కులంలో ఒక్కడైనా హరిభక్తి కలిగిన వాడు ఉండాలి, శివభక్తి కలిగిన వాడు ఉండాలి అని యముడు చెప్పాడు. అప్పటి నుంచి యమకింకరులు అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళడం మానేశారు. ఇప్పుడు ఈ కథ అంతా జనక మహారాజు వశిష్ఠుని ద్వారా వింటున్నాడనే విషయం మనం మర్చిపోకూడదు. జనకుడికి అనుమానం వచ్చింది, ఏమండి అజామిళుడు ఈ జన్మలో మొదట్లో పరమభక్తుడు, ఆ తర్వాత 18వ ఏట ఒక దౌర్భాగ్యాలు చూశాడు, పెళ్ళాన్ని విడిచిపెట్టాడన్నారు, అసలు వీడి పూర్వజన్మ రహస్యం ఏమిటి? ఏదో ఒక పుణ్యం లేకపోతే అంత్యకాలంలో నారాయణ స్మరణ వాడు చేయలేడు. కొడుకు వంకతో అయినా సరే నారాయణ స్మరణ చేశాడు అంటే వాడికి ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఉంది, ఏమిటది అనగానే అప్పుడు జనక మహారాజుతో వశిష్ఠుడు వీడి పూర్వజన్మ రహస్యం చెప్పాడు. వీడు పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో ఒక శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు అజామిళుడు. సౌరాష్ట్రం అంటే ఇప్పుడు మనకి గుజరాత్లో ఉంది చూసారా, జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం అక్కడే ఉన్నది. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణశాంత విశేషం త్ర్యంబకం గౌతమితటే హిమాలయేతు కేదారం కృష్ణేశించ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాన్ని సాయం ప్రాతఃపటే నరః సప్త జన్మకృతం పాపం స్మరణీయన వినశ్యతి అని రోజు మనం చదువుకుంటున్న 12 జ్యోతిర్లింగాలలో సౌరాష్ట్రంలో సోమనాథలింగం ఒకటి ఉన్నదని మనం రోజు చెప్పుకుంటున్నాం. ఇంచుమించుగా తరచుగా అంటూనే ఉంటాం ఈ మాటలు. సోమనాథలింగం సౌరాష్ట్రంలో గుజరాత్లో పశ్చిమ సముద్రం అంటే అరేబియా సముద్ర తీరంలో ఉన్నది. అద్భుతమైన లింగం అది. ఆ ఆలయాన్ని గజనీ మహమ్మద్ తెలియ దౌర్భాగ్యుడు పడగొట్టేస్తే తర్వాత చాలా కాలం పాటు ఆ ఆలయాన్ని అందరూ కూడా దర్శించుకోవడానికి లేకుండా పోతున్న సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే ఒక మహానుభావుడు, ఆయన రుణం మనం తీర్చుకోలేం, ఆయన ఆలయాన్ని రక్షించాడు. ఇవాళ మనకి ఆ శివలింగం ఆలయం దక్కాయంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆలయాన్ని బాగు చేయొద్దని నెహ్రూ గారు గొడవ చేస్తే ఆ నెహ్రూని కాదని ఆయన రక్షించాడు మనకి. అందుకే మనం పరమ పుణ్యాత్ముడైన వల్లభాయ్ పటేల్ని తలుచుకోవాలి. ఆ సౌరాష్ట్ర దేశంలో ఒక శివాలయంలో ఈ అజామిళుడు పూర్వకాలంలో అర్చకుడిగా ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు చాలా గొప్పవాడే. నిజానికి మహానుభావులు శివాలయం అర్చకులు అంటే వాడికి దండం పెడితే పాపాలు పోతాయి. ఈ అజామిళుడు పూర్వజన్మలో వాళ్ళ నాన్నగారు శివాలయంలో శివుణ్ణి పూజిస్తూ శివుడు వచ్చి ప్రత్యక్షమయ్యేవాట, నైవేద్యం పెడితే నైవేద్యాన్ని రెండు చేతులతో అందుకు తినేవాట. అటువంటి పుణ్యాత్ముడు కడుపున ఈ దౌర్భాగ్యుడు పుట్టాడు పూర్వజన్మలో. ఏం చేస్తాం, ఒక్కొక్క మహానుభావుడి వంశంలో ఒక్కొక్కడు పుడతాడు కర్మ వల్ల. వీడికి మాత్రం శివుడి మీద భక్తి లేదు. తండ్రి తర్వాత వీడు అర్చకుడయ్యాడు. అర్చకుడైనా గుణ్ణి గౌరవంతో చూసేవాడు కాదు. శివుడికి లింగానికి ఎదురుకుండా కాళ్ళు పెట్టి పడుకునేవాడు. శివుడికి ఎవరైనా డబ్బులు వేస్తే దీపారాధన చేయకుండా ఆ డబ్బును అంతా తినేసి దిగమింగేవాడు, మద్యం తాగేవాడు, వ్యసనాల పాలైపోయాట దురదృష్ట జాతకుడు. పరమ పవిత్రమైన ఈశ్వరుని నర్చించే యోగాన్ని పాడు చేసుకుని భోగాల లాలసత్తలో పడిపోయాడు, వ్యసనాల పాలైపోయాడు. రోజు తెగ తాగడం, శివుడి నెత్తి మీద పువ్వులు కూడా పెట్టేవాడు కాదు, అభిషేకం చేసేవాడు కాదు. ఏమండి భగవంతుడికి అర్చన చేసే యోగం ఎన్ని జన్మలు వస్తే వస్తుంది? ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మనం శివుడికి అర్చన చేయలేము. శివాలయంలో అర్చకుడికి పుట్టడం అంటే పుణ్యం, పూర్వజన్మ పుణ్యం. సద్వినియోగం చేసుకోవాలి, కాకపోతే వీడు దురదృష్టం దుర్వినియోగం చేసుకున్నాడు. ఆ శివద్రవ్యాన్ని అపహరించాడు. రాత్రి అయ్యేసరికల్లా తలుపులకి తాళం పెట్టి భోగం దాని దగ్గరికి పోయేవాడు, వేశ్యాలోలుడు అయ్యేవాడు. ఆ ఊళ్ళోనే ఒక దౌర్భాగ్యురాలు ఉంది. ఆ దౌర్భాగ్యురాలకి చిన్నప్పటి నుంచి మొగుడంటే మంట. మొగుడిని చితక్ కొట్టేసింది, వాడిని విడిచిపెట్టింది, ఇష్టం వచ్చినట్టు తిరిగేది అది. అటువంటి దౌర్భాగ్యురాలు వీడికి దొరికింది. ఈ ఇద్దరూ కలిసి సాయంత్రం అయ్యేసరికల్లా ఆ అడవి వీధుల్లోనూ శివాలయం వెనక ప్రాంతంలోను, శివాలయంలోనే వెనక వైపుటి పైగా ఆలయంలో రాత్రిపూట బయట తాళం వేసి లోపలికి పోయేవారు. తాళం బయట ఉంది కాబట్టి లోపల ఎవరు వచ్చేవారు కాదు. శివుడి యొక్క ఆలయం వెనక భాగంలో కాంపౌండ్ వాళ్ళకి ఆలయానికి మధ్య ప్రాంతంలో వీళ్ళిద్దరూ తెగ తాగి మద్యపానం చేసి క్రీడించడం మొదలుపెట్టారు. చెయ్యరాని మహాపాపాలు చేశారు. నోటితో పలకడానికి వీలు కాని పాపాలు చేశారట. ఈశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి, ఆయన సన్నిధానంలో భక్తితో ఆయనకి ప్రదక్షిణలు చెయ్యాలి, అభిషేకాలు చెయ్యాలి, ఆయనకి నివేదన చెయ్యాలి. నిరంతరం హరహర శంభో భవభయ హర శంభో అని ఆయన నామస్మరణ చెయ్యాలి. ఆయనకి సంకీర్తన అంటే ఇష్టం, అవి చేయడం మానేసి ఆయన ఆలయంలో ఎవడన్నా మద్యం తాగుతాడా? శివాలయంలో ఆయన సన్నిధానంలో వేశ్యలతో ఎవడైనా క్రీడిస్తాడా? వీడి కర్మయోగం వల్ల అలా క్రీడించాడు, మహాపాపాలు అలా చేశారు చేశారు చేశారు, చివరికి పోయే కాలం దగ్గరకు వచ్చింది. వార్ధక్యంలో వీళ్ళ శరీరాలు ముసలితనంలో ముడతలు పడిపోయాయి, కళ్ళు కనిపించకుండా పోయాయి, చెవులు వినిపించలేదు, తల కంపించింది, జుట్టు తెల్లబడిపోయింది, పొట్ట వెళ్లాడిపోయింది, చర్మం ముడతలు పడిపోయింది, ముడతలతో శరీరం భయంకరం అయిపోయింది. సకల రోగాలు పట్టుకునే వాళ్ళకి వయస్సులో ఉన్నప్పుడు తెగ తాగేస్తే ఏమవుతుంది? దాంతో 60 ఏళ్లకే 90 ఏళ్ళో 100 ఏళ్ళో వచ్చినట్టు అయిపోయారట వాళ్ళు. ఆ వార్ధక్యంలో నోట్లోంచి పురుగులు పడ్డాయట. శివుడి సన్నిధానంలో చెయ్యరాని మహాపాపాలు చేస్తే ఏమవుతాయి? నోరంతా దుర్వాసన వచ్చేస్తుంది, ముక్కులోంచి చీవిడి గారిపోతుంది, పళ్ళు ముక్కిపోతాయి పుక్కిపోతాయి, అందులోంచి పురుగులు కూడా గారే. అలా ఇద్దరు భయంకరమైన తీవ్రమైన తట్టుకోలేనటువంటి రోగాలకి గురయ్యారు. ఆ రోగాలతో ఇద్దరు తీసుకుని తీసుకుని చచ్చిపోయారట. చావగానే ఈ ఇద్దరిని యవకింకరులు యవయాతనా శరీరంలో ప్రవేశపెట్టారు. యాతనా శరీరంలో ప్రవేశపెట్టి మెడకి తాళ్లు కట్టి ఈడ్చుకుంటూ పోయారు. వీళ్ళకి పిండ ప్రదానం చేసేవాళ్ళు కూడా లేకుండా అయిపోయారు ఆ పాపాత్ములకి. దాంతో ఆ ఇద్దరు యమలోకానికి పోయారు. భూలోక కాలమానం ప్రకారం సంవత్సర కాలం యమలోకంలో ప్రయాణం చేసి 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 చివరికి ఆ దరిద్రులిద్దరూ యమలోకానికి పోయారు. యమలోకంలో యముడు వీళ్ళ పాపాలన్నీ తెలుసుకుని వీళ్ళకి 1000 సంవత్సరాలు తప్త వాలుకా నరకం ఇచ్చాడు. అంటే ఏమిటో తెలిసిన, ఇసుకని పెనంలో వేసి ఆ పెనంలో ఉన్న ఇసుక బాగా కాల్చి దాని మీద చపాతీలు వేయించినట్టు వేయించటం, వేరుశనగ గుళ్ళు వేయించినట్టు వేయించారు. ఆ తర్వాత లాలాజలం, మూత్రం, శ్లేష్మం ఇవి 1000 ఏళ్ళు తినిపించారు. సీసం కరిగించి చెవుల్లో పోశారు. శివుడి ఆలయంలో వెనక భాగంలో కామక్రీడలు జరుపుతారట్రా నీచుల్లారా. కామకేళికి శివాలయం మీకు ఉపయోగపడిందా? శివుడి సన్నిధానంలో పవిత్ర స్నానం చేసి భజన చెయ్యాలి, ప్రదక్షిణ చెయ్యాలి. శివాలయం వెనకాతలకు వెళ్ళి అక్కడ మీ దౌర్భాగ్యులిద్దరూ ఒకరితో ఒకరు బట్టలిప్పుకొని గొడ్డలిప్పుకొని కామకేళిలు తేలతారా? ఇటువంటి నీచమైన పనులు చేసిన మీ ఇద్దరికి తగిన శిక్ష వేస్తాం అని ఇనుముతో తయారు చేసినటువంటి ఆడదాని విగ్రహాన్నేమో ఈ దరిద్రుడికి ఇనుముతో తయారు చేసి బాగా కాల్చి ఎర్రగా అయిపోయినటువంటి మగవాడి విగ్రహాన్ని ఈ దౌర్భాగ్యాలకి ఇచ్చి ఇద్దరిని దాన్ని కౌగిలించుకోమని చెప్పి సంకెళ్ళేసి ఆ విగ్రహానికి కట్టేశారు. అదొక 1000 ఏళ్ళు అనుభవించారు. కుంభీపాక నరకంలో పుణుకులు వేయించినట్టుగా, చల్ల పుణుకులు వేయించినట్టుగా ఇద్దరిని వేయించేశారు. ఇలా అనేక నరకాలు అనుభవించి అనుభవించి ఈ దౌర్భాగ్యులిద్దరికీ ఆ తర్వాత కొన్ని జన్మలు ఇచ్చాట ఇముడు. ఏమేంటా జన్మలు? మలంలో పురుగై కొంతకాలం, పేడ పురుగై కొంతకాలం పుట్టారు. అడవుల్లో మంచినీళ్ళు పుట్టిన చోట కుంటి గుడ్డి కోతులుగా, కుక్కలుగా, నక్కలుగా, బ్రహ్మరాక్షసులుగా ఇలా ఎన్నో జన్మలు ఎత్తి 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 చివరికి ఈ జన్మలో ఎక్కడో పూర్వజన్మలో ఒక పెసరు కొంత పూజలు చేసిన పుణ్యాలు ఉన్నాయి కనుక ఆ పుణ్యం వల్ల వీడేమో అజామిళుడిగా పుట్టాడు. ఆ దౌర్భాగ్యురాలు ఆ బోయ స్త్రీగా పుట్టింది. అందుకే పూర్వజన్మ బంధం వల్లే ఈ జన్మలో వీడు ఇంత పవిత్ర వంశంలో పుట్టినప్పటికీ, యజ్ఞాలు చేసిన వాడైనప్పటికీ మళ్ళీ దాన్ని చూడగానే పాత వాసన గుర్తుకొచ్చిందనమాట. దాంతో ఈ అజామిళుడు అడవిలో క్రీడిస్తున్నటువంటి విటుడితో క్రీడిస్తున్న ఈ కిరాత స్త్రీని చూసి దాని వల్ల పడ్డాడు. ఆ ఇద్దరు ఎలా క్రీడించారో జనక నీకు ముందే చెప్తాను. పూర్వజన్మలో వీడు ఏం చేశాడంటే ఒకసారి కార్తీక మాసంలో 10వ రోజు పొద్దుటే స్నానం చేసి పెరుగుతోటి, ఆవు నేతితోటి, ఆవు పాలతోటి, తేనెతోటి, పంచదారతోటి ఒకసారి శివుడికి అభిషేకం చేశాట ఒకనొకప్పుడు పూర్వజన్మలో. ఆ పుణ్యం ఈ జన్మలో చివరి రోజుల్లో వీడిని కాపాడింది. వీడు కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకోవటం, అంత్యకాలంలో నారాయణ అని వాడిని పిలవడానికి మూల కారణం ఏమిటనమాట, 10వ రోజు శివుడిని కార్తీక మాసంలో స్నానం చేసి పూజించటమే. పూజించిన తర్వాత తీర్థం తీసుకురాడు, నమ్మకంతో కాదు, ఎవరి కోసమో చేశాడు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా అని చేశాడు. ఏ వంకతో అయినా 10వ రోజు శివార్చన చేయటం వాడి జాతకాన్ని మార్చేసింది. వాడు మహాయోగ జాతకుడు అయ్యాడు. సత్యకాలంలో నారాయణ స్మరణ చేశాడు, వాడి పాపాలన్నీ పోయాయి. ఇప్పుడు అర్థమైందా? తెలిసి కాని తెలియక కాని కార్తీక మాసములో 10వ రోజు ఈశ్వరుణ్ణి తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఆవు పెరుగుతో అభిషేకించిన, ఆ రోజు నెయ్యి దానం చేయటం ఎంత మంచిదో చెప్పుకున్నాం కదా మనం, నెయ్యితో అభిషేకించిన, నెయ్యి దానం చేసిన, పసుపు పచ్చని పువ్వులతో పూజించిన అటువంటి వాళ్ళకి ఆనాటి వరకు చేసిన పూర్వపాపాలన్నీ తొలగిపోతాయి. మనం మానవ జన్మెత్తాక ఏ క్షణంలో ఏం చేస్తామో మనకేం తెలుసు? తెలిసి కానీ తెలియక కానీ మానవుడు ఏదో పాపం చేస్తూనే ఉంటాడు, వాడి పూర్వజన్మ కర్మ వాడు అనుభవిస్తూనే ఉంటాడు. భయంకర మహాపాపములని అడవులను తగలబట్టే దావాగ్ని శివార్చన. కాబట్టి ఈరోజు ఏం చేస్తారన్నమాట, 10వ రోజు తప్పక మీరంతా సూర్యోదయానికి ముందు లేవండి, శిరస్నానం చెయ్యండి, ఆలయానికి వెళ్ళండి, శివాలయం కానీ విష్ణువాలయం కానీ వాటిల్లోకి వెళ్ళి యథాశక్తి అర్చన చెయ్యండి. ఈశ్వరుణ్ణి మాత్రం పసుపు పచ్చని పువ్వులతో పూజించండి. ఈరోజు ఉదయం కానీ లేక సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఏదో ఒక సమయంలో ఈ శివపురాణ కథ వినండి, కార్తీక పురాణ కథ వినండి. ఆవు నెయ్యి లేక గేదె నెయ్యి, కందిపప్పు ఇటువంటి వాటిని ఈరోజు దానం చెయ్యండి. దానం చేసేటప్పుడు పాత్ర తీరిగి దానం చెయ్యండి. మరొక మాట చెప్పాడు, ఈరోజు శివపంచాక్షరి జపం చేస్తే ఒకసారి ఓం నమ శివాయ అంటే అది 100,000 జపంతో సమానం 10వ రోజు. అందువల్ల ఏం చేస్తారన్నమాట, వీలున్నంత వరకు మీరు ఏ పనిలో ఉన్నా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే అలా జపం చేయండి. మీకు ముందే చెప్పాను, ఒకసారి ఓం నమ శివాయ అంటే 100,000 జపంతో సమానం అవుతుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కోపగించకండి, భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు తిట్టుకోకండి, ఎవరు ఎవరి మీద కేకలు వేయకండి, ప్రశాంతంగా ఉండండి. కార్తీక పురాణం మాత్రం శ్రద్ధతో వినండి, ఈశ్వరానుగ్రహం పొందుతారు, పాప విముక్తి పొందుతారు.